అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 25, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. బా, నిన్నటి మ్యాచ్ అంటే టై అయినా కూడా అసలు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే అద్భుతం. మనకి ఎన్నిసార్లు తన ఆట చూసినా కూడాను ఎప్పటికీ అసలు తనువి తీరదు. మామూలుగా ఒకవేళ క్రికెట్ అనేది రిలీజన్ అయితే సచిన్ ఈజ్ గాడ్ అని అంటూ ఉంటారు. ఇప్పటికీ నేను మాత్రం దాన్నే నమ్ముతాను. ఎంతమంది ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కూడా సచిన్ ప్లేస్ మాత్రం సుస్థిరం, ఇంకా అలా ఉండిపోతుంది, అందులో డౌటే లేదు నా పరంగా మటుకు, నా ఉద్దేశంలో. అయితే అంతకన్నా తక్కువ మ్యాచ్ల్లో, తక్కువ ఇన్నింగ్స్లో కోహ్లీ 10,000 రన్స్ అనేది క్రాస్ చేయడం నిన్న వైజాగ్లో, అది కూడా మన తెలుగు గడ్డ మీద, సూపర్. అయితే ఒక కెప్టెన్గా, మామూలుగా ఎవరైనా గనక అరే ఒక కెప్టెన్ క్రీజ్లోకి అడుగు పెడుతున్నాడు అనగానే అర్జెంటుగా తన మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడాను అంటే వచ్చిన ప్రేక్షకులందరినీ, అక్కడ స్టేడియంలో కూర్చున్న వాళ్ళు కానీ టీవీ ముందు చూస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆడతారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు, ఎస్పెషల్లీ ఇంకా పాకిస్తాన్ లాంటి ఒకవేళ ప్రత్యర్థి అయితే కనుక ఇంకా మామూలుగా ఉండదు ఆ ఎక్స్పెక్టేషన్స్. వీటన్నిటి మధ్య ఒక అంటే ఆల్మోస్ట్ ఒక కొన్ని కోట్ల మంది ప్రజలు తనని ఒక వాళ్ళ రిప్రజెంటేటివ్గా, వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చూసుకుంటారు. నేను ఆ పొజిషన్లో ఉంటే నేను ఇలా ఆడతాను అని. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే రాంగ్ డిసిషన్స్ ఏమైనా తీసుకుని సరిగ్గా ఆడనప్పుడు చచ్చి, నేను ఆ పొజిషన్లో ఉంటే అసలు అలా అసలు అటెంప్టే చేసేవాడిని కదా ఆ బాల్, నేను ఇటువైపు కొట్టేవాడిని, ఇది ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ పక్కన పెట్టండి. అయితే ఇంత ప్రెషర్లో కూడా నిజానికి కూలెస్ట్ క్యాప్టెన్ అంటే ధోని అంటూ ఉంటారు. ఎందుకంటే తన ఫేస్లో ఏ రోజు కూడా టెన్షన్ అసలు కనపడే కనపడదు. ఇంకా వీళ్ళు గెలుస్తారు, గెలుస్తున్నారు, మన చేతిలోంచి మ్యాచ్ పోయింది అనుకున్నప్పుడు కూడా తన ఫేస్ అలాగే ఉంటుంది, ఎక్కడ టెన్షన్ అనేది కనపడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెప్తూ ఉంటారని ఎందుకంటున్నానంటే నేను బేసిక్గా క్రికెట్ పెద్ద చూడను, స్టిల్ నాకు సచిన్ అంటే ఇష్టం. అది ఎలాగా అనేది మరి నాకు తెలీదు, మేబీ అందరూ చెప్తూ ఉండేటటువంటి ప్రభావమో మరేమో కానీ. పైగా నా చిన్నప్పుడు నేను మామూలుగా మ్యాచ్ చూడాలి అని అంటే చాలా తక్కువ. మా నాన్న ఎప్పుడో చూసేవారు, ఆయన చూస్తున్నా కూడా నేను పెద్దంత ఇంట్రెస్ట్గా చూసేదని కాదు. దానికి రెండు కారణాలు. ఒకటి, సచిన్ ఆడుతూ ఉంటే నేను చూస్తే అవుట్ అయిపోతాడన్న టెన్షన్, ఈ బాల్కి అవుట్ అవుతున్నాడేమో అన్న టెన్షన్తో చూడను. ఇక వేరే వాళ్ళైతే చూడాల్సిన అవసరము లేదు అలా అనమాట. అంటే బేసిక్గా మ్యాచ్ చూడడం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని మీరు అంటారు. ఎస్, అయితే సచిన్ ఆడుతున్నప్పుడు చూడాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు హైలైట్స్ చూస్తాను నేను, అప్పుడే ఉంటుంది పెద్ద కిక్కు. మెయిన్ మ్యాచ్ లైవ్ చూస్తేనే కదా కిక్ అని అంటారా, కానీ నాకు ఎందుకో చిన్న టెన్షన్ ఏదో ఒక మూల. ఇప్పటికీ నాకు గుర్తు ఈడెన్ గార్డెన్స్లో ఒకసారి అందరూ ఓ బాటిల్స్ అవి ఇవి అన్నీ విసిరేశారు ఇండియా సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పి. ఆ మ్యాచ్ కానీ తర్వాత సచిన్కి ఒకసారి దెబ్బ తగిలితే బై రన్నర్ని పెట్టుకోకుండా తనే పరిగెత్తాడు, అదొకటి, ఇలా చాలా ఉన్నాయనుకోండి. అయితే ఇట్లా మనం అసలు ఒక డిసిషన్ తీసుకుని వాళ్ళు ఆడుతున్నారు లేదా ఇది సరిగ్గా అటెంప్ట్ చేయాల్సిన బాల్ కాదు కానీ చేసేసారు ఇట్లా అనుకున్నప్పుడు అందరూ కూడాను యాచి అసలు ఏంటిది ఇలా ఆడుతున్నారు. ఒకసారి ఒకళ్ళు అవుట్ అయ్యారని ఇంకా సైకిల్ స్టాండ్లాగా అందరూ పడిపోతూ ఉంటారు చూసారా, అలాంటి టైంలో కూడా ఎవరు సచిన్ని తొందరగా బ్లేమ్ చేయరు. ఏంటో ఇవాళ టైం బ్యాడ్ అని అంటారు అంతే. మిగతా వాళ్ళందరినీ వాడికి ఏం ఆడాడు అసలు బుర్ర బుద్ధి పని చేయకుండా ఇట్లా ఆడేస్తారు అది ఇదని చెప్పి తిట్టేస్తారు కానీ పెట్టాలని మాత్రం అన్నారు, ఎందుకంటే తనకు ఆ ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే రికార్డ్స్ కోసం ఆడతాడని కొంతమంది అంటారు, కానీ అది గిటన్ వాళ్ళు అనేది తప్ప తను అట్లాంటి వాడు కాదని చాలామంది చెప్తారు. సో ఒక టీంని హ్యాండిల్ చేయాలన్నా, ఒక టీంని లీడ్ చేయాలన్నా క్రికెట్ ఎక్స్పర్ట్స్ మదిలో ఫస్ట్ గుర్తొచ్చేది ధోని, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కోహ్లీ. అయితే మేబీ ఎప్పుడు కూడాను మన ఒక ఓడిఐ ప్లేయర్గా, ఒక ఎమర్జింగ్ ఓడిఐ ప్లేయర్గా తను చేసినటువంటి ఇన్నింగ్స్ కానీ పర్ఫామ్ చేసినటువంటి విషయాలు కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే కెప్టెన్ అయిన తర్వాత తన ఆట తీరులో చాలా మార్పు వచ్చింది. గ్యాలరీలో ఏమో అనుష్క ఉంది అందుకని సరిగ్గా ఆడలేదు, డక్అవుట్ అయిపోయాడు ఎందుకంటే తనది డక్ ఫేసు, ఇలా ఎన్నెన్నో వచ్చినాయి తన మీద, ఒకటి కాదు రెండు కాదు. అయితే ప్రతి ఒక్క దానికి సచిన్ ఒకటే చెప్పాడంట వీళ్ళకి, అతనే చెప్పాడు ఆ విషయం. సచిన్ ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, మన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా, స్లెడ్జింగ్ చేసినా, ఆర్ టీంలో అంటే అపోనెంట్ టీం నుంచి ఎవరైనా మన గురించి ఏదైనా మాట్లాడినా, ఏదైనా సరే బ్యాట్తో మాత్రమే సమాధానం చెప్పాలి, మనం నోరు పారేసుకోకూడదు అని. ఆ విషయాన్ని వీళ్ళందరూ బాగా వంట పట్టించుకున్నట్టున్నారు నాకు తెలిసి. వీళ్ళు ఎలాగంటే ఒక యజ్ఞంలాగా, మన అతడు సినిమాలో చెప్పినట్టు ఒక పువ్వుకి ఒక గులాబీ మొక్కకి అంటుకడుతున్నట్టు అంత చక్కగా శ్రద్ధగా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ మనది కాన్ రోజు అనంటూ ఒకటి ఉంటుంది, అప్పుడు మనం అసలు సరిగ్గా పర్ఫామ్ చేయలేము, అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నిన్న ఏదైతే ఇప్పుడు ఈ 10,000 ఓడిఐ రన్స్ కొట్టిన ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ రికార్డ్ ఏదైతే తను స్థాపించాడో 205 ఇన్నింగ్స్లో, అంతకుముందు సచిందే రికార్డు, బట్ తనకన్నా 54 మ్యాచ్లు తక్కువగా ఉన్నప్పుడే 205 ఇన్నింగ్స్లో 10,000 ఓడిఐ రన్స్ తను ఏదైతే చేశాడో అది అంటే ఒక సర్ప్రైజ్. అంటే 9,000 ఓడిఐ నుంచి 10,000 ఓడిఐకి రావడానికి ఈ మధ్య ఏదైతే ఒక గమనం ఉందో అది ఒక సర్ప్రైజ్గా అలా 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 జరిగిపోయింది అంతే. ఎందుకంటే తన ఫాస్టెస్ట్ క్రికెటర్, 8,000 to 9,000 మధ్యలో కూడాను ఫాస్టెస్ట్ క్రికెటర్ తనే, అంత తక్కువ మ్యాచ్ల్లో అన్ని ఎక్కువ రన్స్ కొట్టే విషయం మీద. అయితే అదే కాదు చెప్పాలంటే, ఫస్ట్ నుంచి చూసుకున్న 1,000, 2,000, 3,000 ఓడిఐ రన్స్ యాజ్ అ కెప్టెన్ తను కొట్టడానికి కూడాను అదే హయ్యెస్ట్ అప్పుడు కూడా. అయితే ఈ మైల్ స్టోన్స్ని రీచ్ అయ్యే క్రమంలో 14 సెంచరీస్ తను ఓడిఐ కెప్టెన్గా చేశాడు. అంటే ఒక కెప్టెన్గా ఉంటూ టీంని లీడ్ చేస్తూ, టీంని గైడ్ చేస్తూ, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ కూడా 14 సెంచరీలు చేశాడంటేనే తెలుస్తుంది తను ఎంతటి కూల్ కెప్టెన్ అనేది. సో ప్రెషర్లో ఉంటే గనక బాగా ఉడుకుతుంది కదా మన మామూలుగా పప్పైనా ఏదైనా కుక్కర్లో, అలాగే ప్రెషర్లో ఉంటేనే ఇంకా బాగా ఎలివేట్ అయ్యి 14 సెంచరీలు చేశాడంటేనే అర్థమవుతుంది. అయితే ఈ ఆల్ టైమ్ లిస్టులో రికీ పాంటింగ్ ఒక్కడే తనకన్నా కొంచెం ముందున్నాడు, ఏది కెప్టెన్గా 14 సెంచరీలు అనే విషయం మీదకి వస్తే ఈ ఇతను ఒక్కడే అట్లా ఉన్నది. అండ్ ఇంకా బెస్ట్ విషయానికి వస్తే 2010, 11, 12, 13, 14, 16, 17 ఈ అన్ని ఏడాదుల్లోనూ తను బెస్ట్గా పర్ఫామ్ చేశాడు. అండ్ 2011, 2017 అయితే మామూలుగా కాదు, చాలా ఓడి ఒక అంటే ఒక ఏ క్రికెటర్ అయినా ఏ టీంలో అయినా ప్రపంచంలో అన్ని ఓడిఐ రన్స్ కొట్ల తనదే రికార్డు. 2018లో సౌత్ ఆఫ్రికా మీద 558 కొట్టిన క్రికెటర్ అసలు ఇంకా ఎవరైనా ఉన్నారా? తన టోటల్ అది బయలేటరల్ ఓడిఐ సిరీస్లో తన 52-ball century ఈజ్ ద ఫాస్టెస్ట్ ఎవర్ సెంచరీ ఒక ఇండియన్ నుంచి. అండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ టు రీచ్ 5,000, 6,000, 7,000 and 8,000 and 9,000 రన్స్ ఇన్ ఓడిఐస్, తనంత ఫాస్ట్గా ఇంకా ఎవ్వరూ అస్సలు ఛాన్సే లేదు. అండ్ ఇంకొకటి 35 సెంచరీస్ ఓడిఐస్లో చేసినటువంటి ఫాస్టెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ కూడా తనే. ఇంకా 200 ఇన్నింగ్లు, అంటే సచిన్ 309 ఇన్నింగ్స్లో కొట్టారు, 200 ఇన్నింగ్స్లో ఇవన్నీ సాధించాడు అని అంటే అసలు దేవుడా, మామూలు విషయం కాదు అది. సో ఇక మీదట అంటే ఏదైనా ఒక కష్టకాలం వచ్చింది, ఇప్పుడు మనం ఈ టార్గెట్ రీచ్ అవ్వలేమో అని అనుకున్నటువంటి ఏదైనా ఒక సందర్భం ఉంటే గనక తన మీద డిపెండ్ అవ్వచ్చు అనేట్టుగా ఒక మిస్టర్ డిపెండబుల్గా, అంటే సచిన్ మిస్టర్ డిపెండబుల్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ కలిస్తే ఇతనేమో అన్నంతలా తను అంటే 200 ఇన్ సక్సెస్ఫుల్ చేసెస్లో అది కూడా తను చేసింది కాబట్టి దాన్ని బట్టి మనకు అది అర్థమవుతుంది, వీ కెన్ డిపెండ్ ఆన్ హిమ్ అని. అండ్ 75 ఇన్నింగ్స్, 300+ టార్గెట్ చేజ్ చేస్తున్నప్పుడు కూడా 8 సెంచరీలు చేయగలిగాడంటేనే అర్థమవుతుంది తను ఒక్కడే ఒంటి చేత్తో 1/3 మ్యాచ్ ఫినిష్ చేయగలడు అని. సో అంటే మామూలుగా యాడ్స్లో వాటిల్లో వస్తూ ఉంటారు కదా, ఆ యాడ్స్లో వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా సరే అబ్బా వీళ్ళు ఎప్పుడు ఇట్లాగే, మనకి చాలాసార్లు సరిగ్గా పెర్ఫామ్ చేయనప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి, లేకపోతే కనుక అబ్బా విరాట్ వచ్చాడు యాడ్లో అని చెప్పి యూత్ అంతా ఓ తెగ ఎగబడి చూస్తూ ఉంటారు. సరిగ్గా పెర్ఫామ్ చేయని ఆ ఒక్కరోజున మటుకు వీళ్ళకి యాడ్స్ ఎక్కువైపోయినాయి, అంతంత డబ్బులు వస్తుంటే ఇంకేమాడతారు అది ఇది అని చెప్పి మనమే అంటాం. ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే అది ఎప్పుడో ఒకసారి ఒక రోజు షూట్ అంతే, ఆ ఒక్కరోజు షూటు వాళ్ళు ఖర్చు పెట్టింది దానికి, ఇంకా వీళ్ళు ఎప్పుడు ఆడినా కూడాను వీళ్ళు ఆర్ట్స్కి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అందుకే ఆటను అసలు మొత్తం పాడు చేశారు అది ఇది అని చెప్పి మనం తిట్టేస్తూ ఉంటాం. విషయం ఏంటంటే టైము అంటే ఇంత గెలిచి ఇంత అసలు ఓ పండగ చేసుకున్నప్పుడు ఎట్లా అయితే మనం, వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళకి ఎటు మంచైనా చెడైనా ఏదైనా వాళ్ళకి అంటే గెలిచినా గెలవకపోయినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు ఆటని ఆటగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమే మరీ పర్సనల్గా తీసుకుని ఒక ఏంటంటే అదొక ప్రతిష్ట మనకి అన్నట్టుగా మనము ఆలోచిస్తాం కాబట్టి చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటాం ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు అలాగే సంబరాలు చేసుకుంటూ ఉంటాం. తన 37 సెంచరీస్ తోటి తను ఆల్రెడీ సెకండ్ ఆన్ ది లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఓడిఐ హండ్రెడ్స్లో ఉన్నాడు తను. ఇక తను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాకి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు, ఎందుకంటే చాలా ఫ్యూరియస్గా ఆడతాడు అండ్ చాలా ఫాస్ట్గానే ఈ 2000 ODI రన్స్ ఒకసారి తను సాధించినప్పుడు అదే అనిపించింది, అప్పట్లో చాలా తొందరగా చేశాడు అని. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా రికార్డ్స్ తన పేరు మీద, అంటే ఫస్ట్ 1000 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు తన మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి. సో తను ఏదో ఒక ఏమంటారు ఫరిష్తా అంటారు చూసారు, ఆ టైప్లో ఎక్కడి నుంచో ఊడిపడ్డాడేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి తన ఫాస్ట్నెస్ చూస్తుంటే. అలాంటి ఒక ది బెస్ట్ బ్యాట్స్మెన్ మన ఇండియన్ టీంలో ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరము, ఉన్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది. నిన్న పేరుకే మ్యాచ్ టై అయింది కానీ చెప్పాలంటే అసలు మనదే అన్నట్టుగా ఉండింది. సో వాళ్ళు చాలా బాగా ఆడారు వెస్టిండీస్ కూడా. సో అది మొత్తానికి అందుకే ఆ సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్ గురించి నాకు పెద్దంత అవగాహన లేకపోయినా తెలుసుకుని ఇలా ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఖచ్చితంగా ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు నాకు తెలియచేయచ్చు ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో కానీ లేదా మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో విషయంతో మేము ముందుకు వస్తాం.
పద పదవి వయ్యారి గాలి పటమా, పద పదవి వయ్యారి గాలి పటమా, పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా, పద పదవి వయ్యారి గాలి పటమా. గోలలోన చిక్కిపోయినావా, నీ ప్రియుడున్న తోటుకై పోదువా,
ప్రేమ గోలలోన చిక్కిపోయినావా, నీ ప్రియుడున్న తోటుకై
పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాని పటమా, పద పదవే వయ్యారి గాని పటమా. రిచ్చారే బిరుదు తోక కొని తెచ్చావేమో అంతేగాక, రాజులెంత రుడినా మోజులెంత మారినా తెగిపోక నిల్చే నీ తోక. పద పదవే వయ్యారి గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమా. పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క తోపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమా. జగదంతవులే దిగిరాకుండా ఎటులుందువులే, పద పదవే వయ్యారి గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమా. పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమా.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాజ్ఞుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా ఒక 6 నుంచి 10 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారు ఏదైనా పేపర్ దొరికితే దాని మీద క్రేయాన్స్ తోటి, స్కెచ్ పెన్లతోటి వాళ్ళకి తోచినటువంటి రంగుల ప్రపంచాన్ని వాళ్ళు అక్కడ ఆవిష్కరిస్తారు. అవి పిచ్చి గీతలే కావచ్చు, మంచి బొమ్మలే కావచ్చు, మంచి టాలెంట్ ఉన్నది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ పేపర్ దొరకకపోతే కొన్నిసార్లు అథవా గోడల మీద కూడా వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేనేదో ఈ పెయింట్ల యాడ్ అలాంటివి ఏమీ మీకు చెప్పబోవట్లేదు. సరే, ఏదైనా తిండి విషయంలో మారాన్ చేస్తారు, హోంవర్క్ అవి ఏమన్నా ఉంటే అబ్బా రేపు చేస్తానులే అని అంటారు, లేదు అప్పుడే చేసేస్తారు. ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. టీవీలో యాడ్స్ వస్తే ఓ లేచి ఎగిరి గంతేసి మరీ చూస్తూ ఉంటారు. అండ్ టీవీలో ఏదైనా కార్టూన్ నెట్వర్క్లు అలాంటివి వాటివి వస్తే కనుక అతుక్కుపోతారు యానిమేషన్ మూవీస్కి. ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. తొందరగా నిద్రపోదామని ట్రై చేస్తూ, అంటే ఇవాళ పిల్లలు ఎవరు తొందరగా నిద్రపోవట్లేదు అనుకోండి, అర్ధరాత్రి అవుతున్న కొద్ది ఇంకా బ్రైట్ అయిపోతూ ఉంటాయి కళ్ళు. సో ఇలా అన్నమాట, అంటే ఒక చిన్నపిల్లలు సాధారణంగా వాళ్ళ ప్రపంచం వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. అయితే ప్రతి ఒక్క పిల్లల్లోనూ ఒక మంచి ఫ్లై ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే ఒక రెక్కలు వాళ్ళకి తొడిగితే కనుక వాళ్ళు అసలు మామూలుగా ఎదగరు, సూపర్ ఎదుగుతారు. అయితే ఆ ఏజ్లో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ అనేది ప్రత్యేకంగా మనకి తెలియదు. అంటే కొంచెం మనం గమనిస్తే అభిరుచి అనేది 5 ఏళ్ళకొకసారి లేదా 8 ఏళ్ళకొకసారి మారుతూ ఉంటుంది. ఆ మారుతున్న అభిరుచుల్ని మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు వాళ్ళ కెరీర్ని, అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్టో చూసుకుంటూ, వాళ్ళకి నచ్చిందా లేదా అని తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా కెరీర్ని షేప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నిటినీ మనం అందిస్తూ ఉంటాం. 6 ఏళ్ళప్పుడు ఒక పిల్లాడు నేను డాక్టర్ అవుతాను అనొచ్చు, 10-11 ఏళ్ళు వచ్చేసరికి నేను ఇంజనీర్ని అవుతాను అనొచ్చు, లేదు ఇంకా 16 ఏళ్ళు వచ్చేసరికి నేను ఏదో ట్రావెలరో ఫోటోగ్రాఫరో వ్లాగరో ఏదో అవుతానని చెప్పొచ్చు. ఈ వ్లాగరు ట్రావెలరు ఫోటోగ్రాఫర్ ఇవన్నీ కూడాను పార్ట్ టైం కింద, అంటే తను ఎప్పుడైనా ట్రావెల్కి అటు ఇటు వెళ్తున్నప్పుడు వాటికి సంబంధించి ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. మెయిన్ స్ట్రీమ్గా ఏం చేస్తాడు అనేది తనకంటూ ఒక క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ 6 నుంచి 10 ఏళ్ల మధ్య పిల్లలు ఎవరైతే ఉంటారో, 10-11 ఏళ్ల మధ్య, వీళ్ళకి ఇంత అవగాహన ప్రతిసారి ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళని అలా వదిలేయడమే బెటర్. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ వేలో ఎదగనిస్తే ఇంకా కరెక్ట్గా ఎదుగుతారు. ఎంతసేపు నువ్వు అట్లా చేయకూడదు, ఇట్లా తినకూడదు, ఇటువైపు పెట్టకూడదు, బ్యాగ్ ఇటు పెట్టాలి, ఇట్లా ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ వేలో ఎదగనివ్వాలి అంటే ఏంటంటే, వాళ్ళకి సపోజ్ ఒక డ్రాయింగ్ అంటే ఇంట్రెస్టు, ఓ 2 డ్రాయింగ్ బుక్కులు కొనివ్వడం, అంతకుమించి ఇంకేం ఉండదు. వాళ్ళు చేసేది ఏదైనా డ్రాయింగ్ బాగా చేస్తే, లేకపోతే ఏదైనా ఒక మంచి సైన్స్ ప్రాజెక్టులు కానీ ఏమైనా చేయాలనుకుంటుంటే వాటికి మనం ఊతం ఇవ్వడం, ఇవే కదా మనం చేయగలిగేది, చేయాల్సింది. అలా అని చెప్పి మిగతా వాళ్ళందరూ అలా లేరు, లేకపోతే చూసావా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సైన్స్ ప్రాజెక్టులు, నువ్వు ఉన్నావు ఎందుకు, ఇలాంటివి మాత్రం అనద్దు. ఎందుకంటే అదేదో ఒక కథ ఈ మధ్య చాలాసార్లు చదివాను అనుకోండి, ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా కూడా చదివాను, చేప చెట్లెక్కట్లేదు అని చెప్పి, లేకపోతే ఏనుగు ఇదేంటి ఎగరట్లేదని చెప్పి మనము వాటిని కన్ఫైన్ చేయలేము, వాటి టాలెంట్ని మనం కరెక్ట్గా అంచనా వేయలేము. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో బెస్ట్, చేప ఈదడంలో బెస్ట్, ఏనుగు పెకిలించి వేయడంలో బెస్ట్, మంచి బలంగా ఉంటుంది. అలాగే పక్షులేమో నీళ్ళల్లో ఈదలేవు, ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి వేటి టాలెంట్, వేటి అభిరుచి ఏదో తెలుసుకుని దాంట్లో కనుక శిక్షణ ఇప్పిస్తే అది అందులో ఇంకొంచెం ఎక్సల్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక ఎక్సలెంట్ వ్యక్తి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కేవలం మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని దానికి తగ్గట్టుగా మీ పిల్లల్ని, ఆరు ఇప్పుడు ఎవరైనా యూత్ వింటుంటే మిమ్మల్ని మీరు షేప్ చేసుకుంటే చాలు. అలాంటి ఒక ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను తప్ప, అరే ఈ అమ్మాయి చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాము, అసలు మనకు ఆ తెలివి లేదా అని ఇలాంటి ఒక నెగిటివ్ వేలో మాత్రం నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ ఎ డిస్క్లైమర్. ఒక పాపకి 10 ఏళ్ళు, ఆ టైంలో గట్టిగా మనకి ఏదైనా హోంవర్క్ ఇస్తే కనుక అబ్బా నాన్న వచ్చాక చేద్దాం, అమ్మ వచ్చాక చేద్దాం, వాళ్ళైతే నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు దీంట్లో అని చేయకుండా కూర్చుని కార్టూన్ నెట్వర్క్లో చూసేటటువంటి ఏజ్ అది, అంతేగా. అయితే అలాంటి ఒక ఏజ్లో, 10 ఏళ్ళ ఏజ్లో ఏదైనా మొబైల్లో గేమ్స్, లేకపోతే ఒక లూడోలు అలాంటివి ఏవో ఆడుకుంటూ ఉంటాం. కానీ సమైరా మెహతా అని ఒక అమ్మాయి, 10 ఏళ్ళు కరెక్ట్గా, ఈ అమ్మాయి యుఎస్లో ఉంటుంది, ఇండియన్ ఆరిజిన్ గర్లే. ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ తోటి అసలు ప్రపంచం చూపు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. ఎలాగా అంటే, ప్రస్తుతము మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటి? సైన్స్. సైన్స్లో కూడా ముఖ్యంగా ఈ రోబోస్ ఇలాంటివన్నీ కూడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడంటే 8 ఏళ్ళకే తను ఒక గేమ్ డిజైన్ చేసింది. గేమ్ని డిజైన్ చేసిందంటే సాధారణంగా మనం కూడా చాలామంది మన ఇంట్లో పిల్లలు కూడాను ఏదో ఒక గేమ్ వాళ్ళే ఒకటి అనేసుకుని ఈ గేమ్ ఆడదామా, ఇందులో ఇదైతే ఇది, ఇదైతే ఇదని వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసేసి ఏవో చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి చిన్నవి అస్సలు కాదు. తను కనిపెట్టిన గేమ్ ఎలాంటిదంటే, ఒక సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయాలంటే ఒక భాష వచ్చి ఉండాలి కదా, అంటే భాష అంటే మన భాష కదా, కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అప్పుడే సాఫ్ట్వేర్ కోడింగ్ డీకోడింగ్ ఈ ప్రోగ్రామ్ రాయగలరు. ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయడానికి కావలసినటువంటి ఒక మెళకువ, దానికి సంబంధించిన కొన్ని టిప్స్కి సంబంధించి ఒక గేమ్ని డిజైన్ చేసింది. ఎస్, అలా కూడా గేమ్స్ ఉంటాయా అంటే ఎస్, బోర్డ్ గేమ్ ఒకటి తనే డిజైన్ చేసింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, సాధారణంగా ఒక గేమ్ మనం బయట నుంచి కొనుక్కొస్తే దాన్ని ఆడటానికే మనం 10 సార్లు ఇన్స్ట్రక్షన్లు అవి ఇవి అన్నీ చదివి ఆహా ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది తను డైరెక్ట్గా అసలు ఒక గేమ్ని డిజైనే చేయగలిగిందంటే సూపర్ కదా. అందుకే నాకు అది చదవంగానే సూపర్ అని అనిపించి మీకు కూడా చెప్పాలనిపించింది. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా అనిపిస్తుంది, ఒక 8 ఏళ్ల పాప మామూలుగా గేమ్ ఆడుకోవడానికే మీరు వస్తారని ఇంట్లో అందరినీ ఒకసారి ఒక హాల్లో ఇకట్టా చేసి మరీ కూర్చోబెట్టి మనం ఈ గేమ్ ఆడదాము అని అడిగి, ఆ ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా తెలియక మనం చెప్పి ఓహో ఇలాగానే మర్చిపోయాను అని ఇట్లా మనం ఒక మామూలు ఎవరైనా సరే ఇలాగే ఉంటారు. కానీ తనకున్న ఇంట్రెస్ట్ దాంట్లో ఎక్కువ ఉండడం వల్ల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో ఒక కోడర్ బన్నీస్ అని చెప్పి ఒక గేమ్ని తనే డిజైన్ చేసింది, కేవలం 8 ఏళ్ళు ఉన్నప్పుడు. మరి ఆ గేమ్ తనని ఎక్కడి వరకు తీసుకెళ్ళింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు, ఆడువారి కోపాలు మా పైన పన్నీటి తల్లు. ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు, ఆడువారి కోపాలు మా పైన పన్నీటి తల్లు.
డియోడిలిరిడే కాదంటారు, సామాన్యత రైట్ అంటారు, వాదించి సాధించి చేసేరు సాములు. ఏమన్నా కాదంటారు, సామాన్యత రైట్ అంటారు, వాదించి సాధించి చేసేరు సాములు. వయ్యారి భాములు కోసేవన్నీ కోసలు, వేసేవన్నీ పోదులు, చేసేవన్నీ డాబులు. ఇయాడు లేడీలు బాపురే, ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు, ఆడువారి గోపాలు మా పైన పన్నీటి తల్లు.
డియోడిలెడే వారిది మోసమైతే, వేషాలు మోసాలు దాగేమి కావులే. వీరిది వేషమైతే, వారిది మోసమైతే, వేషాలు మోసాలు దాగేమి కావులే.
సాగేవి కావులే జోకు జోకు చూపులు చూపులోనే బ్రేకులు జోకులోనే షాకులు ఆడు లేడీ బాబులే ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు ఆడువారి గోపాలు మా పైన పన్నీటి తల్లులు డియోడిలే డేడే
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాలంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కోడర్ బన్నీస్ అని చెప్పి ఒక గేమ్ని తయారు చేసిన సమైరా మెహతా అనే ఒక 10 ఏళ్ల పాప గురించి చెప్తున్నాను. ఆ గేమ్ని ఆ అమ్మాయి తయారు చేసింది 8 ఏళ్ళప్పుడు. ఇప్పుడు తను ఒక స్కిల్డ్ ప్రోగ్రామర్ 10 ఏళ్లకే. అయితే తను ఇప్పుడు కోడర్ బన్నీస్ అని చెప్పి ఒక కంపెనీనే తను తయారు చేసింది, ఒక స్థాపించి ఈ కోడర్ బన్నీస్ ద్వారా ఒక స్కిల్డ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా తను ఆల్రెడీ ఫుల్ ఒక స్కిల్డ్ ప్రొఫెషనల్ ఎట్లా ఉంటారో అట్లా ఉంది ఇప్పుడు తను. ఆ గేమ్ అండ్ ఆ కంపెనీ, ఆ రెండు తనకి ప్రపంచవ్యాప్తంగా ఒక రికగ్నేషన్ని తీసుకొచ్చింది. సమైరా వాళ్ళ నాన్న ఒక ఇంజనీర్ ఇంటెల్లో. తను ఆ ప్రోగ్రామింగ్లో వాటిల్లో కొంచెం తనకి ఇంట్రెస్ట్ ఉన్నది అని తెలుసుకుని కాస్త తను ఊతమిచ్చాడు. ఏదైనా ఒక సర్వే కానీ లేకపోతే వర్క్షాప్స్ అవి పెట్టడానికి తనకున్నటువంటి చిన్న చిన్న ఆలోచనల్ని కొంచెం డెవలప్ చేసి దాంతో సిలికాన్ వ్యాలీలో ఎన్నెన్నో వర్క్షాప్స్ని కండక్ట్ చేయడానికి తను హెల్ప్ చేశారు. ఆ వర్క్షాప్స్లో ఏదో పెద్ద పెద్ద సైంటిస్టులు అట్లా ఏదో బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక గంభీరమైనటువంటి వర్క్షాప్ లాగా కాకుండా చాలా ఫన్ ఓరియంటెడ్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఈజీగా ఉండేలాగా ఎన్నెన్నో వర్క్షాప్స్ని నిర్వహించింది సమైరా. 60 వర్క్షాప్స్ ఇప్పటి వరకు సిలికాన్ వ్యాలీలో తను పెట్టినవి. అందులో 2000 మంది పిల్లలు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి చాలా చాలా ఫన్గా ఉన్నది అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళే మళ్ళీ ప్రతిసారి ప్రతి వర్క్షాప్కి రావడం మొదలుపెట్టారు. అయితే ఈ సిలికాన్ వ్యాలీలో పెట్టినవి కాకుండా గూగుల్లో కూడాను కొన్ని వర్క్షాప్స్ పెట్టి, అంటే ఒక మీరు ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది అని వాళ్ళంతటి వాళ్ళే వచ్చి అడగడం వల్ల, ఆ అమ్మాయి ఆ గూగుల్లో కూడా ఒక వర్క్షాప్ని కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి తన టాలెంట్ అది తెలిసి, ఇప్పుడు కాదు నువ్వు ముందు చదువుకో బట్ చదివిన తర్వాత, నీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే నేను నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాను, నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అంటే ఎంత తన టాలెంట్ అనేది మీరు ఆలోచించండి. గూగుల్లో ఉద్యోగము ఎంతోమందికి ఒక అందని ద్రాక్ష. ఎంతోమంది దానికోసమనే ఎయిమ్ చేసి అసలు ఒక రేంజ్లో దానికోసం కష్టపడి ఆ ఇంటర్వ్యూ, అంటే నాసా ఒకటి, గూగుల్ ఒకటి, ఇలాంటివన్నీ, మైక్రోసాఫ్ట్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే హైలీ ఎక్లైమ్డ్, యాపిల్ ఒకటి, ఇలాంటివన్నీ హైలీ ఎక్లైమ్డ్, మంచి అసలు పే కానీ లేకపోతే అక్కడ వర్క్ కల్చర్ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆంబియన్స్ కానీ ఇవన్నీ చూసి ఎంతోమంది కలగరేటటువంటి జాబ్ అది. అలాంటిది 10 ఏళ్లకే అపాయింట్మెంట్ లెటర్ చక్కగా తన వైపుకి నడుచుకుంటూ వచ్చింది. ఎన్నెన్ని ఇంటర్వ్యూలు, మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ గూగుల్ అని చెప్పి యూట్యూబ్లో ఎన్ని పెడతారు అంటే, మీరు ఒకవేళ గూగుల్కి ఇంటర్వ్యూకి వెళ్ళే మాట అయితే వీటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి, దానికి మళ్ళీ ఎట్లా ఉండాలి, ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎంత లాజికల్గా ఉంటుంది, దానికి ట్విర్కీగా ఎలా ఆన్సర్ చెప్పాలి, ఇవన్నీ కూడాను ఎంతెంతో హోంవర్క్లు చేసుకుని ప్రిపేర్ చేసుకుని వెళుతూ ఉంటారు చాలామంది. అసలు గూగుల్ క్యాంపస్ సెలక్షన్స్కి వస్తున్నది అని అంటేనే అసలు అదొక పెద్ద అచీవ్మెంట్, ఐఐటీస్లో తప్ప ఇంకెక్కడ రాదు అని చెప్తూ ఉంటారు. అలాంటిది మనకి అదే కనుక అక్కడ అనుకోండి, ఇంకా అసలు ఛాన్సే లేదు కదా. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడాను ఇది క్రీమీ లేయర్, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని తప్ప మామూలు వాళ్ళని అసలు తీసుకోరు. యుఎస్లో మెయిన్ ఇంకొకటి ఏంటంటే చదువు అంతా కూడాను మనలాగా బట్టి చదువులు కాదు. ఇప్పుడు ఈ సిలబస్లో ఇగో ఇది వస్తుంది, ఇది కవర్ అవ్వలేదు కాబట్టి ఒక పని చేయండి, ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఈ రెండు చదువుకోండి, ఇందులో నుంచే వస్తుంది అని చెప్పి ఇట్లా చెప్పరు. మన దగ్గర చేసేది అదే. ఓ మన ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్, తర్వాత ఏమో 2 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్, వీటిల్లో ఇవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇది అసలు ఈ చాప్టరు ఐసోమెర్స్, ఐసోబార్స్ ఇది రాదనుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఆ చాప్టర్స్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ మామూలుగా చెప్తున్నాను. థర్మోడైనమిక్స్ ఇది ఉంటుంది కదా, ఇది రాదు, దీంట్లో ఓన్లీ 2-3 ప్రాబ్లమ్స్ రావచ్చు 5 మార్క్స్కి, కాబట్టి ఆ సమ్స్ మాత్రం చూసుకోండి, దానికి ఫార్ములా సివివి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్, అసలు ఇది పెద్దంత విషయమే కాదు, ఇది నేను మీకు ఆల్రెడీ నేను ప్రింటెడ్ నోట్స్ ఇచ్చాను చదువుకొని సరిపోతుంది. ఇలా చెప్తున్నారు కాబట్టే మనకి థర్మోడైనమిక్స్ అంటే బేసికల్గా అసలు ఏంటి అనేది తెలియదు. ఎంతసేపు థర్మోడైనమిక్స్ అంటే ఓకే ఈ ఫార్ములా ఏది, ఆ కే ఈజ్ ఈక్వల్ అదేనా, అదే కాదు కాదు అది కైనెటిక్ ఎనర్జీది, ఇది వేరేది, ఇట్లా చెప్పుకుంటూ మొత్తానికి ఫార్ములాని బట్టే తప్ప అసలు బేసిక్ సబ్జెక్ట్ ఏంటనేది ఎవ్వరికీ తెలియట్లా. ఇంటర్మీడియట్ వరకు ఇదే చదువు, ఇక ఇంజనీరింగ్కి వచ్చాక ఇంకేముంటుంది, అస్సలు ఏమీ ఉండదు. దాంతో బేసిక్ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఉండడం వల్లే మనం ఇలా ఉన్నాం. అక్కడ వాళ్ళ స్కూల్స్లో ఏంటంటే పైగా స్వతహాగానే వాళ్ళ నాన్న ఇంటర్లో ఇంజనీరు, దానికి తగ్గట్టు ఆ అమ్మాయి చదివే స్కూలు, మరి వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారో మరి తెలియదు కానీ మొత్తానికి ఇలా వర్క్షాప్స్ కండక్ట్ చేసే రేంజ్కి 8వ క్లాస్లోనే ఒక గేమ్ క్రియేట్ చేసి మరీ వచ్చిందంటేనే అర్థమవుతుంది ఎంత చక్కటి చదువు అనేది. అయితే ఇంతకీ గూగుల్ తనకి జాబ్ ఇచ్చింది కానీ తను దాన్ని రిజెక్ట్ చేసింది. నేను ఒక ఆంటర్ప్రినర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఆ జాబ్ ఆఫర్ని తిరస్కరించింది. ఎంతోమంది చొచ్చొచ్చొచ్చు అయ్యో అని అనుకుని ఉంటారు, బట్ ఎస్ దాట్ ఈస్ వాట్ హర్ ఆస్పిరేషన్ ఇస్. 2016లో తను ఫస్ట్ ఒక బోర్డు గేమ్ని డిజైన్ చేసినప్పుడు తను థింక్ ట్యాంక్ లెర్నింగ్ స్పిచ్ ఫెస్ట్ అని ఒకటి ఉంది, దాంట్లో తనకి 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు తనని రియల్ లైఫ్ పవర్ పఫ్ గర్ల్ అని ఒక కార్టూన్ నెట్వర్క్ వీడియోస్ వాళ్ళు తనని అలా ప్రొజెక్ట్ చేసి తన మీద ఒక సిరీస్ తీశారు. అప్పటి నుంచి ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే లేకపోయింది. తను ఎప్పుడూ కూడాను ఒక మార్కెటింగ్ ప్లాన్ తోటి లేకపోతే ఒక ఎలా దీన్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ చక్కగా ఉండడం వల్ల తను ఆంటర్ప్రినర్గా చక్కగా ఎదుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన చాలామందికి ఉంది. అండ్ దాన్ని నిజం చేస్తూ ప్రతిసారి ఇప్పటికీ కూడా కోడింగ్ వర్క్షాప్స్ అవి కండక్ట్ చేసి స్కూల్ పిల్లల కోసం అని చెప్పి తన బోర్డు గేమ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి తను 8వ ఏట తయారు చేసినటువంటి ఆ బోర్డు గేమ్ని అందరికీ అమ్మడం మొదలుపెట్టింది. దానివల్ల చాలామంది పిల్లలు ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటున్నారట. అయితే ఆ తర్వాత దానికి బాగా డిమాండ్ పెరిగేసరికి ఆ బోర్డు గేమ్ని అమెజాన్ వాడు అంటే వాళ్ళ సైట్లో కొనుక్కోవడానికి వీలుగా పెట్టారు. ఆ తర్వాత మామూలు సక్సెస్ రాలే తనకి. ఇప్పటికీ 1000 బాక్సుల్ని తను అమ్మింది. సో ఆల్మోస్ట్ ఒక $35,000 తనకు వచ్చేసినాయి దాని ద్వారా. అది కేవలం 1 ఏడాదిలో తనను సంపాదించినటువంటి ఆస్తి ఆర్ డబ్బు ఆ కార్డు ఆ బోర్డు గేమ్ మీద $35,000. ఇప్పుడు దానికి ఒక సీక్వెల్ గేమ్తో తను ముందుకు వస్తుంది. సినిమాలాగే దీనికి కూడా ఒక సీక్వెల్ పెట్టారు. ఫస్ట్ వచ్చిందేంటి, ఫస్ట్ ఉన్న ఆ గేమ్ పేరు అది కోడర్ బన్నీస్ అనే కంపెనీ నుంచి వచ్చింది. అయితే ఆ కోడర్ బన్నీస్ అనేటటువంటి గేము ప్లస్ ఆ కంపెనీ ఇప్పుడు కొత్తగా తన సెకండ్ సీక్వెల్ ఏదైతే ఉందో దాంతో ఇప్పుడు దీనికి పెట్టిన పేరు కోడర్ మైండ్స్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సంబంధించింది. ఇది ఇప్పటి వరకు బోర్డు గేమ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేటటువంటి ఫస్ట్ ఎవర్ గేమ్. ఇదే కోడర్ మైండ్సే. ఈ గేమ్ ద్వారా అంటే వాళ్ళ తమ్ముడు ఆదిత్యతో కలిసి తను ఎంత 6 ఏళ్ళే ఇంత చేస్తే ఆ పిల్లాడితో కలిసి ఈ గేమ్ని డిజైన్ చేసింది. తనకి కోడింగ్ ఫస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ నాన్న టీచ్ చేసిన దాన్ని బట్టి చూసుకుని దాంతో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ సిరీస్ని తనే ఇంట్రడ్యూస్ చేసి కోడర్ బన్నీస్ వెబ్సైట్లో తను ఆ ఇంటర్వ్యూస్ అన్నిటినీ పెడుతూ ఉంది. దాంట్లో రోబోటిక్స్ గేము తర్వాత మిగతా ఎడ్యుకేషన్ సెక్టర్స్లో ఎట్లా ఉండాలి ఏంటి ఇలాంటి చాలా చాలా విషయాల మీద తన ఇంటర్వ్యూ సెషన్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంది కోడర్ బన్నీస్ అనే వెబ్సైట్లో. అయితే ఇప్పుడు వచ్చిన ఈ $35,000 రీఇన్వెస్ట్ చేసి ఇంకా చాలా చాలా ఇట్లాంటి గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఇంకా చాలామందికి ఈ గేమ్ని తీసుకెళ్ళాలని అలాగే తన వచ్చిన సంపాదనలో ఒక పార్ట్ని పాత్ అనేటటువంటి ఒక ఛారిటీకి కూడా ఇస్తూ అసలు ఒక రేంజ్లో ఆ అమ్మాయి తన ప్లానింగ్ చేసుకుంటుంది ఇప్పటి నుంచే 10 ఏళ్ళకే. సో ఇల్లు లేని వాళ్ళు అంటే సరిగ్గా కరెక్ట్గా నివాస యోగ్యం లేని వాళ్ళందరికీ కూడాను నా సానుభూతిని కూడా చెప్పాలంటే నా హెల్ప్ని నేను అందిద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగా వాళ్ళకి వాళ్ళు కూడా అందరిలాగే ఆలోచించగలరు వాళ్ళు కూడా అందరిలాగే స్కిల్ని డెవలప్ చేసుకోగలరు అని చెప్దాం అనుకుంటున్నాను. అందుకనే వాళ్ళ పోషణతో పాటు వాళ్ళకు కూడా ఇవన్నీ ఉచితంగా నేర్పిస్తున్నాను అని చెప్పింది. సో మనకు ఏదైనా ఒక విద్య వస్తే అర్జెంటుగా మనం ఏం చేద్దాము అని తప్ప ఇంకేమీ ఆలోచించం. పక్కన వాళ్ళకి నేర్పించాలంటే మనకు కంటకంగా ఉంటుంది ఎక్కడ వీడు నన్ను తొక్కేసి పైకి వచ్చేస్తాడో అని. అలాంటిది టీచింగ్ కిడ్స్ ఆ తర్వాత అడ్వాన్స్డ్ గేమ్స్ ఫిలాంథ్రఫీ అసలు ఇది అది అని లేదు. ఆ పాప చేసేది ఛారిటీ 10 ఏళ్ళకి ఇంత చేయగలరా అనిపిస్తుంది ఆ పాపను చూస్తే. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే మామూలుగా ఒక విద్య తెలిసిన వాళ్ళు ఎవరు కూడాను వాళ్ళు పక్కన వాళ్ళకి దాని గురించి చెప్పాలి లేకపోతే దాన్ని ఇంకో 10 మందికి అందజేయాలని అనుకోరు. ఓన్లీ దాని అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది తప్ప దాని బిజినెస్ సీక్రెట్ ఎవరు చెప్పరు. అలాంటిది ఈ అమ్మాయి, వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అది నేర్పించాలి. హోమ్లెస్ వాళ్ళకు కూడాను వాళ్ళకి అమ్యూనిటీస్ అందిస్తూ, పైగా వాళ్ళకి స్పెషల్గా తానే కూర్చుని మరీ కోచింగ్ ఇప్పిస్తూ ఉంటుందంట వారానికి ఒకసారి. అంటే ఇది ఎంత గొప్ప మనసున్న ఒక కార్యక్రమం అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి ఒక టాలెంటెడ్ పర్సన్, 10 ఏళ్ళకే ఇంత చేయగలిగిన అమ్మాయి ఖచ్చితంగా 25 ఏళ్ళకి ఇంకా ఐ కెన్ సీ దట్ షీ గో ప్లేసెస్. షీ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్. సో ఆ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇదండి వాళ్ళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారవి చిత్రం కార్యక్రమం అక్టోబర్ 25, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
పోలేవు పిచ్చి బావా, నన్ను రెచ్చగొట్టి పోలేవు పిచ్చి బావా.
కూర గంట చూసేవ చిన్నదానా, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన.
నిన్ను చూసి చందురుడు అదిరిపోయి మబ్బులోన దాగినాడు. అంతగడ నిన్ను చూసి చందురుడు అదిరిపోయి మబ్బులోన దాగినాడు.
ఈ కుటాకులోన వీడి సాటి ఏడే, ఈ కుటాకులోన వీడి సాటి ఏడే, గట్టి ఉక్కు ముక్కలాటి దండ నొక్కి చూడే, గట్టి ఉక్కు ముక్కలాటి దండ నొక్కి చూడే.
బురిడీలు కొట్టేవు సరిలేరా, కొట్టి బురిడీలు కొట్టేవు సరిలేరా, నిజమేరా నీ సాటి నువ్వేరా.
ఓరకంట చూసేవ చిన్నదానా, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన. కొండ మీద కోతి తెస్తూ కోరినావా,
కోతి మరే ఎందుకయ్యా నువ్వులేవా.
ఓ కొండ మీద కోతి తెస్తూ కోరినావా,
కోతి మరే ఎందుకయ్యా నువ్వులేవా.
చూడకుండా నిన్ను నేను చుట్టి వేస్తా, ఓ చూడకుండా నిన్ను నేను చుట్టి వేస్తా,
ఒక చూపుతోనే నిన్ను నేను కట్టి వేస్తా.
చిక్కిపోయాని నీ చేతి ఖైదీనే, చిక్కిపోయాని నీ చేతి ఖైదీనే, అయినా నీ చేతి ఖైదీనే.
మొత్తం మందు జల్లేవు పుచ్చి బావా, నన్ను రెచ్చగొట్టి పోలేవు పిచ్చి బావా, నన్ను రెచ్చగొట్టి పోలేవు పిచ్చి బావా.
ఓరకంట చూసేవ చిన్నదానా, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన, గుండె ఠారుమంటూ చేరమంటూ చచ్చిపోన.
I like that.
పట్టు మనకి బాగా పట్టు తలకి బాగా చుట్టు పట్టు పట్టు భాయ్ పట్టు
పక్కన పట్టు అరే పండు కప్పన పట్టు ఇసుక దొంగల బట్టు అరే ఏటి జల్లన బట్టు వంజరాన్ని బట్టు తందవాలు వచ్చబట్టు వంజరాన్ని బట్టు తందవాలు వచ్చబట్టు తీసి లాగు లాగు తినేవాళ్ళ అదృష్టం మెడల్లో మరిగినాడు మిడ్డెల్లో పెరిగినాడు ఆకు తిరగబడ్డదంటే అద్ద నాకు పొరగారు మెడల్లో మరిగినాడు మిడ్డెల్లో పెరిగినాడు ఆకు తిరగబడ్డదంటే అద్ద నాకు పొరగారు ఊరి గుడ్డెలోన ఉన్న ఆరు బయట పండుకొన్న దిగులేని కూడు మంది సుగము గల్ల బతుకు మంది పట్టు పట్టు పోని సంవత్సరం ఉంది ఎల్లి కొల్లగ చేపలున్నాయి ఒళ్ళు వంచి చేసుకుంటే ఓపినంత ఫలితం ఉంది పోని సంవత్సరం ఉంది ఎల్లి కొల్లగ చేపలున్నాయి ఒళ్ళు వంచి చేసుకుంటే ఓపినంత ఫలితం ఉంది
పట్టు పట్టు భారీ పట్టు 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 భారీ పట్టు